சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம்.
17வது பேஜி 13வது ஸ்லோகம்.
நசத்ய கார்யோபி ஹிர்யத்வதத்வரஹ ப்ரகாங்க்ஷதே ஞானபிகாரகாதிகான் ததைவ வித்யா விதிதஸ் ப்ரகாசிதைஹி விசிஷ்யதே கர்மபிரேவ முக்தயே.
வேதாந்த சாஸ்திரம்லோ ఒక విషయాన్ని గురించి చాలా కూలంకషంగా విచారం చేయబడింది. ఆ విచారం చేయబడిన విషయం ఏమిటంటే, మోక్షం అనేటువంటిది ఎలా వస్తుంది అనే విషయంలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి మనుషులకి. మోక్షం అనేటువంటిది ఎలా పొందుతాం అనే విషయానికి భేదాభిప్రాయాలు. ధ్యానం చేస్తే మోక్షం పొందుతామనే వాళ్ళు ఒకరు, కర్మలు చేస్తూ ఉంటే మోక్షాన్ని పొందుతాం అనేవారు మరొకరు. కాదు, శాస్త్రం చదువుతూ కొంచెం కొంచెం వింటూ మన కర్మలు చేస్తూ ఉంటే మోక్షం పొందుతాం అనేవారు మరొకరు. శాస్త్రం చదువుతూ కర్మలు చేస్తూ జీవితాంతం మోక్షం వస్తుంది. మరొకరు ఏం చెప్తారంటే, మనం ఏం చెయ్యక్కర్లేదు, మన ఊరికి ఉంటే చాలు, మనం చనిపోయిన తర్వాత మామూలుగా అందరూ మోక్షాన్నే పొందుతారు, ఏం చెయ్యక్కర్లేదు. నీళ్లు సముద్రంలో కలవడానికి ఏం చేస్తున్నాయండి? నీళ్లు సముద్రంలో కలవడానికి ఏం చేస్తున్నాయి? సముద్రంలో వచ్చిన నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. నేను సముద్రంలోకి వెళ్ళాలి అని చెప్పి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాయా? అవి చెయ్యడం లేదు కదా. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం అన్నట్లుగా మన అందరం పరమాత్మ నుంచే వచ్చాం. పరమాత్మలోకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తామండి? మీరు ఎందుకు క్లాసులకు వెళ్లి చదువుతారు కష్టపడి అర్థం కాకుండా? 99% మీకు అర్థమే కాదు, 1% అర్థమైనట్టుగా ఉంటుందే కానీ ఇదంతా ఎందుకు కష్టం? నేను చెప్పిన పద్ధతి చూడండి, హాయిగా మీరేం చేయొద్దు. ముసలితనం వస్తుంది, రాగానే పోతాం, పోగానే పరమాత్మలోకి వెళ్ళిపోతాం. ఎందుకు? జీవాత్మలో ఎక్కడి నుంచి వచ్చామండి? పరమాత్మ నుంచి వచ్చాం. పోగానే ఎక్కడికి పోతాం? పరమాత్మలోకి వెళతాం. కనుక అందరికీ మోక్షం, చనిపోగానే అందరికీ మోక్షం అంటారు వాళ్ళు. ఈ రకరకాల సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతి చాలా గట్టిగా మాట్లాడేవాడు, కాదు కాదు మనం అన్ని మంచి కర్మలు చేయాలి, పుణ్యమైన కర్మలన్నీ చేయాలి, అవన్నీ చేయడానికి రకరకాలైన సాధనాలు ఉన్నాయి కదా, అదేవిధంగా ఆ కర్మలన్నీ చేయడానికి అన్ని సాధనాలు ఎలాగో ఈ జ్ఞానం అనేటువంటిది కూడా సాధనం అన్నాడు. యాగం చేయాలి, యజ్ఞం చేయాలి అంటే నెయ్యి కావాలి, పిడకలు కావాలి, కట్టెపుల్లలు కావాలి, హోమకుండం తయారు చేయాలి, పురోహితులు కావాలి, దక్షిణ కావాలి, అనేకమైనటువంటి సమకూర్చుకోవాలి కదా యజ్ఞయాగం చేయాలి. ఇవన్నీ సమకూర్చుకుంటే గానీ నువ్వు యజ్ఞం గానీ యాగం గానీ చేయలేవు. ఏమి లేకుండా పోయి కూర్చొని యజ్ఞయాగం చేస్తావా ఏంటి? గీతా జ్ఞాన యజ్ఞం అన్నా కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు కుర్చీలు కావాలి, ఫ్యాన్లు కావాలి, కార్పెట్ కావాలి, ఏమి లేకుండా ఎలా జరుగుతుందండి? అవన్నీ సాధనాలు ఉన్నాయి కదా. అదే విధంగా మోక్షానికి కూడా జ్ఞానంతో పాటు కర్మ కూడా సాధనం కావాలి. కర్మ లేకుండా జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఇవ్వదు అంటారు వీళ్ళు. చూడండి శ్లోకం, సత్యకార్యే అపి అన్నారు 13వ శ్లోకంలో మొదటి లైన్. సత్య సత్య కార్యం అంటే పుణ్య కార్యమైనప్పటికీ కూడా, ధార్మిక కార్యమైనప్పటికీ కూడా, వైదిక కర్మలు అయినప్పటికీ కూడా వాటన్నిటికీ యద్వత్ ఎలాగైతే అధ్వరః ప్రకాంక్షతే, వైదిక కర్మ అయినటువంటి యజ్ఞము కారకాదీన్ అన్యానపి అపేక్షతే. వైదిక కర్మ యజ్ఞము కారకాదీన్, యజ్ఞం చేయడానికి అవన్నీ కావాలి కదా, గరెటలు గిన్నెలు ఇవన్నీ కావాలి, ఎన్ని సమకూరిస్తే యజ్ఞం అవుతుందండి. అందుకనే మనం ఏదైనా పెద్ద పని చేసినప్పుడు అబ్బా యజ్ఞం అయిందండి, ఇది ఒక యజ్ఞం అండి అంటాం. ఎందుకు చెప్పండి, ఎందుకు యజ్ఞంతో పోలుస్తారు? యజ్ఞం అంటే అంత కష్టం అని, ఒక పెద్ద యజ్ఞం అయిందండి అంటాం. మనం చేసేది ఏమి లేదు, వంట కాస్త వంట చేసి ఒక కూర ఒక సాంబారు రసం పెట్టి అబ్బా ఈ రోజు యజ్ఞం అయిపోయిందండి అన్నాం. అంటే మనకు తెలియకుండానే యజ్ఞం పెద్ద చూసినట్లుగా యజ్ఞాలు చూసామా పెట్టామా, అది వాడుకలో వచ్చేసింది అట్లా. దాన్ని వృద్ధ వ్యవహారం అంటారు. వృద్ధ వ్యవహారం వల్ల యజ్ఞం అంటే చాలా కారకాది అన్నారు. ఎందుకు వంట కూడా యజ్ఞంతో పోల్చామంటే ఎన్ని కావాలండి వంట చేయాలంటే, రేపు ఏం చేయాలని చెప్పి ఇప్పుడు నుంచి ఆలోచిస్తూ ఉంటుంది ఈవిడ. కనుక కారకాది అంటే ఏమిటి, కావాల్సినవన్నీ సమకూర్చుకోవాలి, అన్ని సమకూర్చుకొని ఆ మెయిన్ అంగి, ఈ అంగాలన్నీ సమకూర్చుకుంటే కదండి అది అవుతుంది. స్టవ్ దగ్గర నుంచి ఉంగానే ఉండదో ఒక ఆవిడ కొత్తగా పెళ్ళైన తర్వాత పుస్తకం చూసి వంట చేసుకున్నది, పుస్తకం చదువుతూ ఒక్కొక్క పదార్థాన్ని రెడీగా చేసి పెట్టుకున్నది, అన్ని గిన్నెలో వేసి పెట్టింది. పెట్టిన తర్వాత చూస్తున్నది 12 అవుతుంది, హాయిగా తిందాం భోజనం టైం అన్ని రెడీ అవుతాయి అని చెప్పి అన్ని గిన్నెలో పెట్టి ఇటువైపు అటువైపు రెండు స్టవ్ మీద పెట్టి వెయిట్ చేస్తోంది. నోరు ఊరుతోంది, నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి, ఏమి కావడం లేదు అక్కడ. అన్నాడు అన్ని ఉన్నాయి కానీ ఎందుకు కాలేదు, వంట లేదు, ఆకలి అవుతుంది. నేను స్టవ్ వెలిగించడం మరి చేయలే, వెలిగించలే. ఎవరో బామ్మగారు వచ్చి ఏమిటమ్మాయి ఇంకా అట్లా కూర్చున్నామంటే, ఏమో నేను పుస్తకంలో చూశాను అన్ని స్టవ్ మీద పెట్టాను ఆకలి అవుతుంది, ఒక పక్కన వంట కాలేదు అంటే ఎలా పెట్టావు చూస్తుంది ఆవిడ. ఏం చూసావంట, స్టవ్ వెలిగించావా అంది, పుస్తకం రాయలేదండి. అన్ని రాశాడు, ఉప్పు పప్పు చింతపండు పొని కలపాలి పాళ్ళు అన్ని రాశాడు, ఒక చెంచా పసుపు, ఏదో చెంచా పసుపు కాదు చెంచా ఉప్పు, చిటికెడు పసుపు, ఇవన్నీ రాశాడండి. మరి స్టవ్ వెలిగించమని రాగంతో అంత బాగా వంట చేస్తున్నాడు, స్టవ్ వెలిగించాలని కూడా తెలియనంతగా వాళ్ళ అమ్మగారు పెంచారు పాపం. అదేవిధంగా ఇవన్నీ కారకాలు అన్నమాట, అగ్గి పెట్టా. ఏ ఒక్కటి లేకపోయినా కూడా అది జరగదు కదా. అందుకని యజ్ఞం అంతటి కర్మ చెయ్యాలి అంటే ఎంతటి ధర్మకార్యమైనా అనేక కారకాలు ఉంటేనే అది అవుతుంది. కారకాలు అంటే ఏమిటి, అనేకమైన సాధనాలు. అదేవిధంగా తథా ఏవ, అదేవిధంగా విద్యా విధిత ప్రకాశితై, విద్యా అనేది జ్ఞానం అనేటటువంటిది కూడా విధిత ప్రకాశితై అంటే విధించిన కర్మల ద్వారా అది శక్తిని పొందుతుంది. జ్ఞానం అనేటువంటిది కూడా ఎలాగైతే కారకాలన్నీ లేకుండా యజ్ఞం అయితే చేయలేరో, ఈ విద్య అనేటువంటిది కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది కూడా కారకాలు లేకుండా, కర్మలు అనే కారకాలు లేకుండా ఈ విద్య నీకు మోక్షాన్ని ఇవ్వదు అంటారు. అగ్గి పెట్ట లేకపోతే ఎట్లా వంటగా లేదో, కర్మ గనక లేకపోతే సంధ్యావందనం కానీ ఈ కర్మలన్నీ అగ్నిహోత్రం ఇట్లాంటివన్నీ ఔపాసనం ఇవన్నీ చేయకపోతే ఏ కర్మలు చేయకపోయినా కూడా నీకు మోక్షం రాదు, జ్ఞానం వల్ల మోక్షం రాదు. అన్ని రెడీగా పెట్టి కూర్చున్నావు, శ్రవణం మననం నిధిధ్యాసనం అన్ని పెట్టుకుని కూర్చున్నావు, కానీ ఇక్కడ ఉపాసన గాని కర్మలు గాని చేయకపోతే ఈ జ్ఞానం అనేటువంటిది రాదు, మోక్షం రాదు అంటున్నారు. అది విద్యా విహిత ప్రకాశితై అంటే కర్మల చేత, కర్మల సహితంగా చేయబడినదే ప్రకాశిస్తుంది. ప్రకాశితై అంటే అది ప్రయోజనాన్ని ఇస్తుంది కర్మ, ఆ జ్ఞానం. విశిష్యతేన కర్మభి ఏవ విశిష్యతే ముక్తయే, ముక్తిని పొందడానికి, ముక్తయే అంటే ముక్తిని పొందడానికి ఈ కర్మల ద్వారానే ఆ జ్ఞానం విశిష్యతే గొప్పదవుతుంది. కర్మలు లేకుండా నీ ఉట్టి జ్ఞానం, ఉట్టి ఉట్టి జ్ఞానం అండి అంటారు చూసారా, అంటే ఉట్టి ఉట్టి జ్ఞానం అండి అంటాడు. ఉట్టి ఉట్టి జ్ఞానం అంటే ఏమిటంటే ఊరికే వెర్బల్ లిప్ మూమెంట్, ఏమీ చేయడం లేదు, ఊరికే జ్ఞానం వస్తుందండి. ఎట్లా వస్తుందండి, ఏం చేస్తున్నారు మీరు క్లాసుకు పోయి ఊరికే కూర్చొని ఆ స్వామిని వాళ్ళని చూస్తూ ముఖం చూస్తూ కూర్చుంటే నీ జ్ఞానం వస్తుందా ఏమిటి? ఏం చెయ్యకుండా ఎట్లా జ్ఞానం వస్తుంది? విను, విన్న తర్వాత ఇంటికి పోయింది అని కళ్ళు మూసుకొని కూర్చొని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనాలి, ధ్యానం చేయాలి, ఉపాసన చెయ్యాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్తారన్నమాట, ఇట్లా చేస్తేనే వస్తుంది. క్లాసులో కూర్చున్నంత మాత్రం రాదు, విన్న తర్వాత నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్ళి అవన్నీ నెమరు వేయడం అని చెప్పాం కదా. నెమరు వేయ, మీరు టీచర్ గారే చెప్పారు కదా నెమరు వేయమని. నెమరు వేయడం ఏమిటి, కర్మే కదా. అంటే ఇంటికి వెళ్ళి పారాయణం చేయడం, మళ్ళీ చదవడం, నోట్స్ చదవడం, ఏదో ఒక కర్మ ఇలా చెయ్యాలి అని చెప్తారు. వైదిక కర్మలు ఏమిటి, లేదా పూజ అనుష్ఠానం జపం ఇవన్నీ చేస్తే మీ జ్ఞానం తొందరగా పుష్అప్ అన్నమాట, బూస్టర్. బూస్టర్ కరెక్ట్. ఈ కర్మలన్నీ బూస్టర్ లాంటివి జ్ఞానానికి, అలా బూస్ట్ చేస్తాయి అంటారు అని చెప్తున్నారు. వీళ్ళని ఎవరంటారంటే సముచ్చయవాది అంటారు. జ్ఞాన కర్మ సముచ్చయవాది, సముచ్చయం అంటే కలపడం, కాంబినేషన్. జ్ఞానం కేవల జ్ఞానం మోక్షాన్ని ఇవ్వదు. నేను వెళ్తున్నాను కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నాకు రాలేదే మోక్షం అంటారు కొంతమంది. నేనున్నానుగా ఉదాహరణ అంట, మనం ఏం చెప్తామంటే జ్ఞానం వల్లనే మోక్షం, జ్ఞానాదేవత కైనవని చెప్తే ఎవరు చెప్పారు? నేను వెళ్తున్నాను చూడు 15 ఏళ్ల నుంచి, నాకేమన్నా వచ్చిందా? నేనున్నాను కదా ఎగ్జాంపుల్ అంటే వాడు అట్లా చెప్తే నేనేం చెప్తాను తెలుసా, నేనున్నాను ఎగ్జాంపుల్, కర్మలు కాకుండానే జ్ఞానం వస్తుంది అని చెప్పి. నువ్వు ఎట్టున్నావో కర్మలు చేస్తే గానీ జ్ఞానం రాదనేవాడివి, కర్మలు లేకుండా కూడా జ్ఞానం వస్తుంది అనడానికి ఐఎమ్ ద ఎగ్జాంపుల్, ఐఎమ్ ద వన్ హూ ఇస్ అన్ ఎగ్జాంపుల్, నువ్వు చెప్తే నేను చెప్పలేనా ఏమిటి, అది సముచ్చయవాది అంటారు. ఇది శాస్త్రంలో విచారణ చేయబడింది, దీనిని సముచ్చయవాద ఖండన అంటాం. ఏమిటి విచారణ? ఈ సముచ్చయవాదం అంటే జ్ఞాన కర్మ కలిస్తేనే మోక్షం, దీన్ని సముచ్చయవాదం అంటారు. దీన్ని ఖండిస్తాం మనం, మనం ఒప్పుకోం. ఎందుకని రాముల వారు చెప్తున్నారు, ఆ ఖండన చేస్తున్నారు ఇప్పుడు 14, 15, 16 శ్లోకాల్లో జ్ఞాన కర్మ సముచ్చయవాద ఖండన, ఖండించడం అన్నమాట. వాడి మాటలు మనం ఖండిస్తామంటారు చూసారా, అంటే మనం ఒప్పుకోమని అర్థం, ఖండించడం అంటాం. దాన్ని సముచ్చయవాద ఖండన, ఎక్కడెక్కడ అవకాశం వస్తే అక్కడక్కడ వాళ్ళని ఖండిస్తూ ఉండాలి, లేకపోతే పుట్టగొడుగులాగా పెరుగుతారు. పెరిగి ఏం చేస్తారంటే చదవడం మానేస్తారు, శాస్త్రం వినరు, కర్మలు చేస్తూ కూర్చుంటారు. కుండలిని లేపావంటే పైకి తలదాకా మోక్షం వస్తుందంటాడు. కర్మ చేయాలి, భజనలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, జాగారాలు చేయాలి, అవన్నీ చేస్తేనే నీ జ్ఞానం బూస్టర్ అన్నాడు అంటూనే ఇది అర్థం చేసుకోరు వాళ్ళు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అందుకని అప్పుడప్పుడు వచ్చి క్లాసుకి వచ్చి, ఇది కూడా పుణ్యమే కదా, ఇట్లా అనుకుని వెళ్ళిపోతుంటుంటారు. ఎట్లాగైతే గుడికి వెళ్ళి దేవుణ్ణి చూసి ఏమిటి వాళ్ళ భక్తి అనుకుంటుంటారు, ఇక్కడక్కడ వింటే ముక్కులోనూ ఇది భక్తి, ఇదే కృష్ణుడు అడిగిన భక్తి, భగవంతుడిని మోసం చేయడం. ఇదంతా కూడా వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ భగవంతుడిని మోసం చేస్తున్నారు. భగవంతుడిని మోసం చేస్తే ఆయనే మోసపోడు, భగవంతుడిని మోసం చేస్తూ నువ్వు మోసపోతున్నావు. కనుక జ్ఞానం కావాలి. భక్తి అంటే ఏమిటి, నిజమైన భక్తి ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఆ భక్తి వల్ల నేను పొందేది ఏమిటి, ఆ పొందబోయేది ఏమిటి, ఎలా పొందుతాను, పొందిన తర్వాత నా స్థితి ఏమిటి, ఇవన్నీ చెప్తుంది శాస్త్రం. అందుకని జ్ఞానాన్ని, జ్ఞానాన్ని మించిన సంపద లేదన్నారు చూసారా, జ్ఞానాన్ని మించిన సంపద లేదు. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని కర్మలు చేసినా కొంతకాలమే చేయగలవు, కొంతకాలమే చేయగలవు, శ్రాద్ధ శక్తి ఉండదు శరీరంలో. బాగా పాడతానండి కీర్తనలు అన్ని అన్నాడు. ఎంతకాలం పాడతావు? దగ్గు గొంతు నొప్పి వస్తుంది, తర్వాత పాడొద్దన్నారండి డాక్టర్లు గారు అంటారు. చాంటింగ్ చేసి 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 ఆయాసం వస్తుంది, ఉపవాసాలు చేసి 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 అలసర వచ్చింది. డాక్టర్ అన్నారు ఉపవాసాలు ఆపేసేయి అన్నారు. తీర్థయాత్రకు తిరిగి 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 మోకాళ్ళు అడిగిపోయినా ఇంకెక్కడికి వెళ్ళొద్దన్నారు డాక్టర్ గారు. ఎన్ని కర్మలు చేసినా నీకు ఆయాసమే కానీ నీకు ఫలితం ఉండదు. అది చిత్తశుద్ధి ఇవ్వడానికే గాని దాని వల్ల ఫలితం వస్తుందని అనుకోవాలి. నీకు మనశ్శాంతి అనేటువంటిది వీటన్నిటి వల్ల రాదు, నువ్వు వెతుక్కుంటున్నావు కానీ వాటి వల్ల రాదు అని చెప్పి రాముల వారు చెప్పబోతున్నారు. 14వ శ్లోకంలో చదువుతాం. 18వ పేజీ.
కేచిద్వదంతీతి వితర్కవాదినః తదప్యసదృష్ట విరోధకారణాత్ సదృష్ట విరోధకారణా దేహాభిమానాదిభిర్వర్ధతే క్రియా విద్యాగతాహం కృతితః ప్రసిద్ధ్యర్థి విద్యాగతాహం కృతితః
ప్రసిద్ధ్యతి. కరెక్ట్, ఓకే. నౌ ఇప్పుడు ఏమంటున్నారు రాముల వారు, హే లక్ష్మణ, ఈ సముచ్చయవాదులందరూ వీళ్ళు మాట్లాడేది సత్యం కాదు, దాన్ని నమ్మవద్దు. వాళ్ళు చెప్పేది సత్యం కాదు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వితర్కవాదిన, వితర్కం చేస్తూ ఉంటారు. తర్కంలో వితర్కం, వితండవాదం అంటుంటారు చూసారా, అట్లాగే వితర్కం కుతర్కం అని రకరకాల తర్కాలు. లాజిక్ అనేది శాస్త్రానికి అనుగుణంగా ఉండే లాజిక్ అయితే పర్వాలేదండి, శాస్త్ర మూల సిద్ధాంతాన్ని వ్యతిరేకించే తర్కం వితర్కం అంటారు. మనం కూడా తర్కం వాడతాం, శాస్త్ర సమ్మత తర్క మనకు ఉపయోగపడుతుంది. లాజిక్ కూడా కొంచెం లాజిక్ గా మాట్లాడాలి కదా. నేను లాజిక్ బాగా ఇల్లాజికల్ గా మాట్లాడతానండి అంటే ఎట్టుంటుంది? లాజిక్ ని తర్కం చేసేవాడు నేను తర్కిస్తానండి అన్నాడు, తర్కం చేస్తానండి అంటే అందరితో వాదిస్తాడనమాట. మన తెలుగులో వాడు అంటాగా చూసారా, వాడు అందరితో తర్జన భర్జన తర్కం చేస్తుంటాడండి అంటాడు. ఎంతసేపటికి నోరు మూసుకోడు అనమాట అర్థం, తర్కం చేస్తూ ఉంటాడు. ఆ తర్కం చేసేవాడు కూడా సరిగా చేస్తే పర్వాలే. కొంతమంది ఏం చేస్తారంటే తను గెలవాలని, అవతలి వాడిని ఓడించాలని, అవతలి వాడు చెప్పేది తప్పని ఇట్లా వితర్కం చేస్తారు. వాళ్ళు చెప్పేది తప్పు కాదని, అవతల వాళ్ళు తప్పని దీన్ని వితర్కం అంటారు. దానికి బేస్ ఉండదు అనమాట. ఏమి బేస్ లేకుండా, ఆధారం లేకుండా, ఏమి తెలియకుండానే కొంతమంది తర్కం చేస్తుంటారు చూడండి. ఇప్పుడే నీకేం తెలుసు అని తర్కం చేస్తామంటాం మనం. నీకేం తెలుసు అని, వాడి గురించి నీకేం తెలుసు, అవతల వాడి గురించి ఏం తెలుసు, నువ్వెందుకు మాట్లాడతావు అంటావా లేదా, దాన్ని వితర్కం అంటారు. మాట్లాడే ముందు, తర్కం చేసే ముందు దేని గురించి అయితే తర్కం చేస్తున్నానో దానికి ముందు వెనకలు నాకు తెలుసుండాలి. ముందు వెనక అంటారు చూసారా, ఊహాపోహ జ్ఞానం. ముందు వెనక తెలియకుండా మాట్లాడుతుంటాడు, ముందు వెనక తెలియకుండా మాట్లాడాలంటే ముందు ఏముందో తెలియదా, వెనక ఏముందో తెలియదా. ముందు ముక్కు ఉంటుంది, వెనక వీపు ఉంటుంది, వెనక వీపు ముందు ముక్కు ఉంటుంది, తెలియదండి ఎవరికైనా. ముందు వెనక తెలియకుండా మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏమిటి? ఎక్కడ వాడికి అనుభవం లేదు, వాడు చెప్పేటటువంటి సమాధానం సరిగా రాదు మనకు అనే కదా అర్థం. కనుక ముందు వెనుకలు తెలిసిన వాడికి ముందు అంటే ఏమిటి, భూతకాలంలో ఏం జరిగింది ఏమిటి విషయం, భవిష్యత్ కాలంలో రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పి విచారణ కొంత ఊహ ఉన్నవాడే వర్తమాన కాలాన్ని గురించి చక్కగా చెప్పగలడు. దానికి కొంత ప్లానింగ్ అంటారు చూసారా, ఫ్యూచర్ ప్లాన్, విచక్షణ జ్ఞానం. జనాలు ఊరికే మాట్లాడుతుంటారు కొంతమంది, వితర్కం చేస్తూ ఉంటారు అహంకారం వల్ల, గొప్పతనం కోసం, ఏమి జ్ఞానం లేకుండానే ఆర్గ్యుమెంట్ అంటుంటారు. అలాంటి చేసేవాళ్ళు నాయన లక్ష్మణ. వితర్క వాదిన కేచిత్ కొంతమంది వదంతి మాట్లాడుతుంటారు, చెప్తుంటారు. ఏ విధంగా? పైన చెప్పిన విధంగా. పైన చెప్పిన విధంగా అంటే 14వ శ్లోకంలో చెప్పాను కదా, వాళ్ళందరూ కర్మ ఉంటేనే జ్ఞానం ఫలిస్తుంది, ఆ జ్ఞానమే మోక్షం ఇస్తుంది అని చెప్పి వీళ్ళందరూ వాదిస్తుంటారు లక్ష్మణ. తదపి అసత్ అన్నారు, అది అబద్ధం అన్నాడు. వాళ్ళు మాట్లాడే సముచ్చయ వాదం ఉంటే తదపి అసత్ అది తప్పు అన్నారు. వాళ్ళు చెప్పేది తప్పు, అసత్ అంటే తప్పు. అసత్ దృష్టి అంటే వారి ఆలోచన, వారి యొక్క చింతన అసత్ దృష్ట విరోధ కారణాత్, దృష్ట విరోధ కారణాత్. అది చాలా ముఖ్యం. కర్మకి జ్ఞానానికి ముడి కట్టడం చూసారా, కర్మకి జ్ఞానానికి ముడి వేస్తే అది దానికి దీనికి విరోధం. చీకటి ఉన్న చోట వెలుగు ఉంటుందా? వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఇది ఎవరికి తెలియదండి? ఈ విరోధం, చీకటి ఉంటే వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు అనేటటువంటిది దృష్టం. చాలా బాగా తెలిసిన విషయం ఇది. ఇది విరోధ కారణం అని తెలుసు. వెలుతురు చీకటికి విరోధం, చీకటికి వెలుతురు విరోధం. ఈ కారణం మనకు తెలుసా లేదా? కర్మకి జ్ఞానం, జ్ఞానానికి కర్మ, ఈ రెండు విరోధం. జ్ఞానం ఉన్న చోట కర్మకు తావు లేదు, కర్మ ఉన్న చోట జ్ఞానానికి తావు లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కర్మ అంటే ఏమి చేయవద్దు, పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు ఏమి చెయ్యవద్దని కాదు ఇక్కడ అర్థం. కర్మలు చేస్తే జ్ఞానం రాదన్నారు స్వామిని, అందుకని ఇంటికి వెళ్ళి దీపారాధన కుందులు అన్ని అలా చేయకూడదు. కర్మల వల్ల జ్ఞానం రాదు అంటే ఏమిటి అర్థం? కర్మలు చేసినంత మాత్రాన మాత్రమే నీకు జ్ఞానం వచ్చి మోక్షం వస్తుందని అనుకోవాకు. నువ్వు జ్ఞానానికి రావాలి అంటే, శాస్త్రానికి రావాలి అంటే కర్మలు అవసరం. అవి చిత్తశుద్ధిని ఇవ్వాలి, అవి చెయ్యమని శాస్త్రమే చెప్పింది. అవి చేసిన తర్వాత నీలో రాగద్వేషాలు తొలగిపోయి నీకు కొంచెం మంచి మనస్సు, ప్రశాంతమైన మనస్సు వస్తే అప్పుడు గురువు గారు చెప్పే వాక్యాలు నీకు ఎక్కుతాయి. ఏ పూజలు ఏ అనుష్ఠానము చెయ్యకుండా నువ్వు రాగద్వేషాలతో కోపతాపాలతో అసూయతో గనక నువ్వు వెళ్ళి కూర్చున్నా కూడా నీకు అర్థం కావు. అందుకని భక్తితో ముందు నీ యొక్క దేవుని మీద భక్తితో నీ మనసును శుద్ధం చేసుకో. పొద్దున్న లేవంగానే ఏం చేస్తారండి? ఇల్లు శుద్ధం చేసుకుంటాం కదా, అవునా? స్నానం అంతా చేసి అన్నం అంతా తిన్న తర్వాత, భోజనం అంతా అయిన తర్వాత ఒక కుడుకు తీసి అప్పుడు ఇల్లు తుడుచుకుంటారు ఏమిటి? భోజనం చేయడానికి ముందు, స్నానం చేయడానికి ముందు ఇల్లంతా శుద్ధం చేసుకుంటామా లేదా? ఏమండి రేపు మళ్ళీ దుమ్ము పడుతుంది కదా, ఎట్లా ఎందుకు శుద్ధం చేయడం అని అంటామా? అనం కదా. లేదండి నేను ఈవినింగ్ చేస్తాను క్లీనింగ్, అందుకని ఇప్పుడు మాత్రం భోజనం చేస్తాను అంటాడు. అనారోగ్యం వస్తుందంటాం, అందుకని ముందు క్లీనింగ్ తర్వాత ఈటింగ్ కదా. అదే విధంగా మన మనస్సుని శుద్ధం చేసుకోవాలి. మొదట ఇల్లు శుద్ధం చేసినట్టుగానే ఇంటిని శుద్ధం చేసి దీపారాధన చేస్తారా? ఇల్లు శుద్ధం చేయకుండా దీపారాధన చేస్తారండి? దేవుని గుడి ఆ పూజా మందిరం బాగా తుడిచి నీట్ గా పెట్టి ఇల్లంతా కూడా తుడిచిన తర్వాత దీపారాధన చేస్తాం, అంతేగాని చేయకుండా చేయం. లేకపోతే ఆ దీపారాధన ఫలితం ఇవ్వదు. ఏ ఫలితం ఇవ్వాలో అది ఇవ్వదు. అందుకని శుద్ధం చేయాలి. శుద్ధం చేసిన తర్వాత దీపారాధన చేయాలి. అదే విధంగా కర్మ అనేటువంటిది, పూజలు, ఈ యొక్క జపం గాని పారాయణం గాని ఇవన్నీ కూడా మనసును శుద్ధం చేసిన తర్వాత ఈ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవాలి. జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకోవాలి. మనస్సు శుద్ధం కాకుండా క్లాస్కి వెళ్ళినా కూడా నిద్ర అన్నా వస్తుంది, ఒక్కొక్కసారి కోపం అన్నా వస్తుంది. ఇంకా 2 నిమిషాలు అయింది క్లాస్ వదిలిపెట్టలేదు అనే కోపం వస్తుంది. ఏదో వాడుకగా వస్తున్నాం కదని చెప్పి స్వామిని మరీ ఎక్కువగా 2 గంటలు చెప్తున్నారు క్లాస్. ఇట్లాంటివన్నీ వస్తాయి, రాగా ద్వేషాలన్నీ వస్తాయి. క్లాసులో ఇమిడిపోలేము. క్లాసు వింటూ ఉంటే ఏం ప్రపంచమే తెలియని స్థితిలోకి వెళ్ళలేము. మనసు ఎంతో శుద్ధమైతే గాని ఆ స్థితి రాదు. కనుక చెప్తున్నారు దృష్ట విరోధ కారణాత్, అసత్ కర్మ అనేటువంటిది దీనికి ఒక కమెంటేటర్ అంటే భాష్యకారు రాస్తారు. ఎందుకనంటే నాస్తి అకృతకృతేన, రెండో లైన్ చూసి మూడో లైన్ కూడా చదువుతాం. దేహాభిమానాదిభిహి వర్ధతే క్రియ. ఏమండి జ్ఞానానికి కర్మకి ఎందుకు విరోధం అంటే, జ్ఞానం అనేటువంటిది రావడానికి ముందు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏమిటి, దేని మీద విపరీతమైన అభిమానం కోరిక తాపత్రయం ఉండదు వాడికి. దేని మీద అభిమానం తాపత్రయం కోరిక ఉన్నది అంటే దాన్ని పొందాలి అని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. అది ప్రవృత్తి అంటాం. ఇది కావాలి, అది కొనుక్కోవాలి, ఇది పొందాలి, అది అనుభవించాలి అని చెప్పి తాపత్రయం ఉంటుంది వాడికి. అప్పుడు ఏం చేస్తాడు, దానికోసం బండి వేసుకుని వెళ్తాడు, పని చెయ్యాలి, ఇంద్రియాలన్నీ ఉపయోగించాలి, శక్తినంతా ఉపయోగించాలి, సమయాన్ని ఉపయోగించాలి, ఇవన్నీ చెయ్యాలి. ఒకటి విషయాన్ని పొందాలి అంటే, కోరుకుంటే దానికి క్రియ చెయ్యాలా లేదా? నాకేం వద్దనుకున్నాను అనుకోండి, ఏం చేయాలి? కృష్ణారామాలు కూర్చుంటాం. ఇప్పుడు దీపావళి సేల్ అంటాడు, ఆ సేల్ అంటాడు, ఈ సేల్ కొనేవాడికి కదా. అక్కడ బిజినెస్ పేపర్ అని వస్తుంది చూసారా, ప్రాపర్టీ ప్లస్ అని వేస్తాడు. ఇల్లు కొనుక్కోవాలనుకునే వాడికి అవన్నీ రిలవెంట్, ఎక్కడ వేస్తున్నాడా, ఎంత రీసేల్ ఉందా, ఏ రీటైల్ ప్రైసా, రిలయన్సా, కొనుక్కునేవాడికి కదండి తాపత్రయం. ఇప్పుడు వీళ్ళు ఇల్లు ముందుగానే ఉందనుకోండి వాళ్ళకి, లేకపోతే కొనుక్కోవాలని అవసరం లేదనుకోండి, వాడు చూస్తాడా ఆ పేపరు, అది తీసి మనసు పక్క పెడతాడు. అంతేనా, ప్రవృత్తి ఉండదు కదా అటువైపు, వాడికి నివృత్తి. కనుక క్రియ అనేటువంటిది ఎప్పుడు ప్రవృత్తిని చేస్తుంది, వర్ధతే క్రియ. అవి చెయ్యాలి అన్నప్పుడు ఏముండాలి ఫస్ట్, ఇది నాకు కావాలి, ఇది వస్తే నేను హాయిగా ఉంటాను, సుఖంగా ఉంటాను అని అనిపిస్తేనే కదండి కొంటాం, దానికోసం వెళతాం. అంటే దేహాభిమానం ఉండాలి. ఈ ఎయిర్ కూలర్ ఉంటే చల్లగా ఉంటుంది, నాకు సుఖాన్ని ఇస్తుంది, లేకపోతే ఈ వాషింగ్ మిషన్ కొంటే నా పని కొంచెం సులభంగా ఉంటుంది. ఏదో ఒక దేహాభిమానం, అహంకారం, మమకారం ఉంటేనే ఇవన్నీ సంపాదిస్తాం. కనుక మనిషికి దేహాభిమానాదేహి వర్ధతే క్రియా. క్రియా అంటే పనులన్నీ కూడా దేహాభిమాన ఆది పద. దేహాభిమానం అంటే దేహాభిమాన, మనభిమాన, కుటుంబ అభిమాన, గృహాభిమాన, కారు అభిమాన, అన్ని అభిమానాలే కదా. నాది, నేను, నాది, నేను, నాది, ఎంత అభిమానం చూడండి. మనం ఉపయోగించినవి ఏమన్నా ఉంటే ఎవరైనా తీసుకుంటే నీకు ఇంకోటి కొనిస్తాలి, ఇది మాత్రం తీసుకోవాలి అంటాం, అంటావా లేదా? నీకు ఇంకోటి కొనిస్తా గానీ ఇది నేను చాలా కాలంగా వాడుకుంటున్నాను, నేను ఇవ్వలేనంటాం. నాది అనేటువంటి అభిమానం, నేను అనే దాని మీద అభిమానం వల్ల నాది అనే అభిమానం, అహంకారం, మమకారం, మా అబ్బాయి, మా బంగారం, చూడు అబ్బాయి బంగారం, మా అమ్మాయి బంగారం, మా అబ్బాయి బంగారం, మా అమ్మ, మా నాన్నగారు, ఎంత అభిమానం చూడండి. ఆది పదార్థ, ఆది అంటే మొదలైన, ఎవరండి మొదలైన, పుత్ర, విత్ర, మన అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్, దాని మీద అభిమానం. ఇంట్రెస్ట్ సరిగ్గా వస్తున్నదా లేదా? ఇక్కడ ఒక 50,000 వేసేటప్పటికి అక్కడ 1% తగ్గుతూ ఉంటుంది ఇంట్రెస్ట్. నేనేదో వేస్తూ ఉంటే అక్కడ తగ్గుతున్నది, అది అభిమానం. మన పొజిషన్స్ మీద అభిమానం, మన శరీరం మీద అభిమానం, మనం వాడే వస్తువుల మీద అభిమానం, మనకు సంబంధించిన మనుషుల మీద అభిమానం. ఉదయం లేస్తే రాత్రి దాకా ఇదేనండి. దానికోసం మనం క్రియా వర్ధతే అన్నారు. పనులు పెరుగుతూ ఉంటాయి, ఒకటి ఒకదానికొకటి. సెల్ ఫోన్ కొంటే ఇది లేదండి, ఇది ఓల్డ్ ఫ్యాషన్, ఓల్డ్ మోడల్, ఇప్పుడు న్యూగా వస్తున్నది, అది కొనుక్కోండి అన్నారు. అది కొన్న తర్వాత దాని తర్వాత ఇంకొకటి. ఇట్లా క్రియా పెరుగుతూనే ఉంటాయి. క్రియా వర్ధతే అన్నారు. ఎన్ని చేస్తూ ఉంటాడు, సెల్ ఫోన్ అనగానే గుర్తొచ్చింది ఆపే క్రియా వర్ధతే. చూసారా, క్రియా వర్ధతే అన్నారు. విద్యా గతాహంకృతిత ప్రసిద్ధ్యతి. విద్యా జ్ఞానం అనేటువంటిది అహంకృతిత, గత అహంకృతి. కర్మలు చెయ్యాలి అంటే అహం, నేను అనేది ఉండాలి. కర్త, నేనుని, చేసేవాణ్ణి, పెళ్లి నిర్వాహకుడే, పెద్ద మనిషిండి ఆయన అంటారు చూసారా, ఎవరన్నా నన్ను పెద్ద మనిషి అని పిలిచారంటే అబ్బా ఎంత గొప్ప, ఎంత తలలో నానుకండి ఆయన అందరికి అంటాడు. అది చూసావా కాలం, అది అహంకారం. కర్మను తీసేటప్పుడు మన అహంకారం పెరుగుతూ ఉంటుంది, పప్పుడప్పు అనమాట, స్టిఫ్ నెక్ బాగా చేస్తారండి మీరు వంట అంటే అంతే ఐస్, మీరు బాగా పాడతారండి అంటే ఐస్, నువ్వు నవ్వితే చాలా బాగుంటుంది అన్నాడు ఐస్. ఏ కర్మలు చేసేటప్పుడైనా సరే వాటికి చేసేటంత సేపు కూడా మనకు వాటి మీద ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది, అహంకారం పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. కానీ జ్ఞానంలో గత అహంకృతి, నేను చేస్తున్నాను ఇది నాది అనేటువంటిది ఉండదు. ఇప్పుడు ఈ పువ్వు చూశారనుకోండి, ఈ కలర్ ఎంత బాగుంది, జ్ఞానం వచ్చింది, జ్ఞానం వచ్చింది అంతే. కలర్ ఈజ్ సో నైస్, జ్ఞానం వచ్చిందా లేదా? ఈ పువ్వు కలర్ బాగుంది, మా ఇంట్లో కూడా ఈ చెట్టు వేస్తే బాగుండు అనుకున్నారనుకోండి, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా పొందాలి, దీన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టి ఎక్కడ పెట్టాలి, ఎన్ని ప్లాన్ వేయాలి, బాగుంది అన్న జ్ఞానం వచ్చినందు ఏమన్నా కర్మ ఉందండి అందులో? నేను కర్తని కాదు భోక్తని కాదు, దట్స్ ఆల్, ఇట్స్ బ్యూటిఫుల్, దట్స్ ఆల్. అది నాకు కావాలి అనుకుంటే కష్టమో కష్టం ఏదైనా సరే. కనుక జ్ఞానం వలన మనకు అహంకారం పెరగదు. ఏ జ్ఞానం? ఆత్మ జ్ఞానం. తెలుసుకున్నంత మాత్రాన మనలో అహంకారం మమకారం రాదు. ఇది నాకు కావాలి, ఈ వస్తువు నాకు కావాలి అన్నప్పుడే అహంకారం మమకారం వస్తుంది. కానీ గత అహంకృతి అన్నాడు. ఎందుకనంటే కర్మను చేసేటప్పుడు కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, చేతులతో చెయ్యాలి, కాళ్లతో వెళ్ళాలి. జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, మనస్సు, అందరూ షాప్కి వెళ్ళిన తర్వాత మళ్లీ మళ్లీ చూస్తాం ఇదేనా కరెక్టేనా కాదా 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 అని చూస్తూ ఉంటాం. మనస్సు పనిచేయాలి అంటే ఇంద్రియాలు, మనస్సు, కర్మ ఇంద్రియాలు, శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అన్ని పనిచేయాలి. అవన్నీ పనిచేయడం వచ్చేటప్పుడు నేను కర్త అనేటటువంటిది సహజంగా వచ్చేస్తుంది. కానీ జ్ఞానంలో వీటన్నిటితో పనుండదు, జ్ఞానంలో వీటన్నిటితో పనుండదు. అది ఏది పొందాలనే కోరిక లేదు కదా. జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానం పొందడానికి ఎటువంటి కర్మలు అవసరం లేదు, ఎటువంటి కర్మలు అవసరం లేదు. సుత్రం రాస్తున్నాం కదండి, మరి ఈ కర్మ అవసరం కదండి, కర్మను కంపల్సరీ చెప్పలేదే. రాసుకుంటే రాసుకోవచ్చు, రాసుకోకపోయినా రాసుకోకపోవచ్చు. కనుక ఇవన్నీ మనల్ని బంధించాం. ఇది కావాలి అనేటువంటి నేను కర్త అనే అహంకారం ఉండదు. గత అహంకృతి అంటే అహంకారం పోయినవాడు. అప్పుడు ఏమిటి తత గత అహంకృతిత? ఈ అహంకారం పోవడం వల్ల, అహంకారం లేకపోవడం వల్ల, అందుకని వేదాంతం క్లాస్ లో ఏం చేస్తామంటే డిఫ్లీటింగ్ ద అహంకారం. కర్మలు చేసేటప్పుడు అహంకారం పెరుగుతుంది, బ్లోటింగ్ అహంకారం, ఇక్కడ డిఫ్లీటింగ్. అందుకని చాలా మంది వేదాంతం క్లాసుకి రారు, ఏమన్నా కష్టంగా ఉంటుంది, వింటూ ఉంటే కష్టంగా ఉంటుంది, చూస్తూ చూస్తూ ఎట్లండి మరీ అంతగా చెప్తారు, ఏం చేస్తాం మరి శాస్త్రం అట్లా చెప్తున్నది. అహంకారం వదిలిపెట్టినంత వరకు నీకు మోక్షమే లేదన్నాడు. ఎందుకయ్యా అట్లా చెప్తుంది శాస్త్రం అంటే, అసలు అదే కదా ప్రతిబంధకం జ్ఞానానికి, ఆ అహంకారమే కదా ప్రతిబంధకం, దాన్ని వదిలిపెట్టకుండా నీకు ఇంకా మోక్షమే ఉంది. అన్ని చోట్లకి అహంకారంతోనే కదండి వెళ్తాం, అందువల్లనే కదా జ్ఞానం రావడం లేదు మనకు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడనే వదిలిపెట్టి కనీసం ఉంటుంది శాస్త్రం. చాలా మంది వదలరు, సీక్రెట్ గా ఉంచుకుంటారు. శాస్త్రం అంటుంది నువ్వు సీక్రెట్ గా ఉంచుకొని ఏమో మోక్షాన్ని సీక్రెట్ ఉంచుకుంటానంటుంది శాస్త్రం. తేలికనే ఇది అహంకారం అంటే తీసి పిలుపులాగా తీసి పెడతామా ఏంటి, వీలవుతుందా? కాదు. ఎలా అవుతుందంటే శాస్త్రం చదవడం వల్ల మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నేను మనస్సు కాదు, ఇంద్రియాలని కాదు, శరీరాన్ని కాదు, స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, ఇవన్నీ కూడా మిథ్యా మాయా, ఇవన్నీ సత్యం కాదు అని తెలుసుకున్న తర్వాత నేను అనే అహంకారం ఉండదు. కనుక ఆ అహంకారం పోవడం వల్ల గత అహంకృతిత ఈ శరీర త్యాగం అన్నమాట. అంటే అభిమాన త్యాగం చేయడం వల్ల మోక్ష ప్రసిద్ధ్యతి, ప్రకర్షేణ సిద్ధ్యతి, వాడికి మోక్షం కరతలామలకం అన్నాడు. నేను అనేటువంటి అహంకారాన్ని వదిలిపెట్టు. అందుకని గురువు అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు శిష్యుణ్ణి. గురువు అనేక రకాలుగా శిష్యుని పరీక్షిస్తుంటాడు, వీడికి ఎప్పుడు అహంకారం వదిలిపెడతాడా అని. ఎందుకంటే గురువు వీడి అహంకారం వదిలిపెట్టకపోతే వీడి జ్ఞానం రాదు. అందుకని రకరకాలైన కష్టాలు కలిగిస్తూ ఉంటాడు గురువు గారు. ఎట్లాగైనా సరే వీళ్ళు అహంకారం పోగొట్టాలని. శిష్యుడు ఏం చేస్తాడు, ఎట్లాగైనా సరే నువ్వు వదిలిపెట్టానన్నాడు. టఫెస్ట్ టాస్క్ వర్ గురు, నేను అనే అహంకారం పోవాలి. అందుకే వినయం వినయం అని చెప్పేది కారణం అదే. అభిమానం, నేను అభిమానం, ఈగో వస్తుంది ఒక్కొక్కసారి, కొమ్ములు వస్తాయి అన్నమాట ముందు, అవన్నీ వచ్చి మనల్ని వెనక్కి లాగేస్తాయి. అట్లా గత అహంకృతిత ప్రసిద్ధ్యతి. జ్ఞానం అనేటువంటిది అహంకారం పోవడం వల్ల, కర్మ అనేది అహంకారాన్ని వృద్ధి చేస్తుంది, జ్ఞానం అనేది అహంకారాన్ని తీసేస్తుంది. కోరలు తీసిన పాము లాంటి జ్ఞాని యొక్క అహంకారం. అందుకని అజ్ఞానికి అహంకారం ఉంటుంది, జ్ఞానికి అహంకారం ఉండదు. ఎందుకంటే ఈ అహంకారం నుంచి ఎప్పుడో తీసేశాడు, తీయబట్టే జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చింది అంటే అహంకారం వదిలిపెడితేనేనండి జ్ఞానం వచ్చింది. అహంకారం వదిలిపెట్టడం అంటే ఏమిటి, దేహాభిమానం, నేను అనే అభిమానం, నాది అనే అభిమానం, గర్వం, ఇవన్నీ ఉంటాయి మనిషిలో, ఏదో విధంగా ఉంటాయి మనిషిలో. అవన్నీ వదిలిపెడితేనే వస్తుంది. ఎట్లాగండి వదిలిపెట్టేది అని పెద్ద దీర్ఘంగా చెప్తాం. ఎలాగండి వదిలిపెట్టేది, శాస్త్రం చదువు, దానంతట అదే పోతుంది అని. శాస్త్రం చదవగా 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 అహంకారం తరుగుతూ ఉంటుంది. నువ్వేం చేయక్కర్లేదు, ఉపనిషత్తులు భగవద్గీత వింటూ ఉండు, అహంకారం తరుగుతూ వస్తుంది. కానీ నా ముఖం ఎట్లాగండి చూసుకుండేది అన్నాడు. అద్దంలోకి చూడు, నీ ముఖం తెరుస్తుంది అన్నాడు. అదే విధంగా నాకు అహంకారం ఉంది, మమకారం ఉంది, వీటిలోంచి బయటపడాలని నాకు ఎలా తెలుస్తుంది. శాస్త్రం అనే అద్దంలోకి చూడు, శాస్త్రం అనే అద్దంలోకి చూస్తే నీకు తెలుస్తుంది. ఎట్లాగండి శాస్త్రం అనే అర్థంలోకి చూడడం అన్నాడు. గురువు గారి మాటలు విను, అదే శాస్త్రంలో అనే అర్థంలోకి చూడడం. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఎన్ని రోజులు చూసుకుంటున్నావు ముఖాన్ని అర్థంలో, అర్థంలో ముఖాన్ని ఎన్ని సంవత్సరాలుగా చూసుకుంటున్నారండి, రోజుకి ఎన్నిసార్లు, రోజుకి ఎన్నిసార్లు చూసుకుంటున్నాం, వారానికి ఎన్నిసార్లు చూసుకుంటున్నాం, 360 రోజుల్లో ఎన్నిసార్లు చూసుకున్నాం, ఈ జీవిత కాలంలో ఎన్నిసార్లు అర్థం చూసుకుంటున్నారు చెప్పండి. అదే ముఖం కదా, ఎందుకు చూసుకోవాలి. మన ముఖం చూసుకోవాలంటే అర్థం ఎలా ఉపయోగిస్తున్నాము, మన నిజస్వరూపం చూసుకోవాలంటే శాస్త్రం అనే అర్థం అక్కర్లేదా మనకు, కావాలి. అందుకని శాస్త్ర దర్పణం అన్నారు. ఈ ముఖం అర్థంలో చూసుకుంటుంటే దిగులు వస్తుంది, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి, ముసలితనం వస్తుంది, పండుగ పోతున్నాయి, ముడతలు పడుతున్నాయి అని దిగులు వస్తుంది. ఈ అర్థాన్ని చూసుకుంటే గ్లాస్ అర్థాన్ని, శాస్త్ర అర్థాన్ని చూసుకుంటుంటే నాకు మృత్యువు లేదు, జన్మ లేదు, దుఃఖం లేదు, వ్యాధి లేదు, ముసలితనము లేదు అని చెప్పి తెలుస్తుంది. అమృతత్వం తెలుస్తుంది. అర్థంలో చూసుకుంటే ముసలివాడు అయిపోతుంది వస్తుంది. కానీ ఏ అర్థం బెటర్ అండి, ఏ అర్థం బెటర్? శాస్త్ర దర్పణం అర్థం బెటర్. ఇప్పుడు మీరందరూ ఏం చూసుకుంటున్నారు, అబ్బా శాస్త్ర దర్పణం. ఆ అద్దంలో చూసుకుంటే దిగులు చింత, ఈ అద్దంలో చూసుకుంటే ఆనందో బ్రహ్మే దివ్య జానాత్. ముసలితన భయం ఉండదు, మరణ భయం ఉండదు, వ్యాధి భయం ఉండదు. ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తే భయం ఉండదు, దేని మీద భయం ఉండదు, నిర్భయం, భయరహిత అన్నారు. అటువంటి ఆనందాన్ని ఇస్తుంది శాస్త్రం. తర్వాత శ్లోకం 15వ శ్లోకం. విశుద్ధ విజ్ఞాన విరోచనాంచిత విద్యాత్మ వృత్తి చరమేతి భణ్యతే
ఉదేతి కర్మాఖిల కారకాదిభిః. నిర్హంతి విద్యా నిఖిల నిర్హంతి విద్య నిహంతి విద్యాఖిల కారకాదికం. విశుద్ధ విజ్ఞాన విరోచనాంధిత. విశుద్ధ అంటే అఖిల ద్వైత ప్రపంచం. ఈ ప్రపంచానికి కారణమైన అవిద్య వివర్జితం అనే అర్థం. విశుద్ధం అంటే ఈ సకల ప్రపంచం, మనకు చూస్తున్న ప్రపంచం అంతా కూడా ఇది సత్యం అనుకోవడానికి కారణమైనటువంటి అవిద్య పోవడమే విశుద్ధం. ఆ మనస్సు నుంచి విశుద్ధం అంటే ద్వైత ప్రపంచం, ఆయన వేరు నేను వేరు ఇది వేరు అది వేరు చూస్తున్నాం కదా, రకరకాలన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు, ఇది ద్వైతం అంటారు దీన్ని. నిఖిలం అంటే అన్ని, క్లిప్పు వేరు పుష్పం వేరు, అన్ని వేరే కదండి స్వామిని, క్లిప్పు పుష్పం ఎట్లా అవుతుంది ప్రశ్న వస్తుంది. ఏమైనా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు ఏమో స్వామిని అన్నారు. ఇది వేరు అది వేరు ఇది వేరు ఆమె వేరు ఈమె వేరు కదండి, ద్వైతమే కదా ఉన్నదంటే. శాస్త్రం చెప్తుంది ఆ కనపడే భేదం నిజమైన భేదం కాదు, నువ్వు భేదాన్ని చూసి అది భేదం సత్యం అనుకుంటున్నావు, దాని లోపల ఉన్నటువంటి సత్యాన్ని ఒకటి అది చూడు అంటుంది శాస్త్రం. సత్తా సత్తా ఉన్నది 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 ఆ భేదం. క్లిప్పు ఉన్నది, పుష్పం ఉన్నది, మైక్ ఆమె అతడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది, ఇవన్నీ వస్తువులు మారుతున్నాయి కానీ ఉన్నది అనేది మారలేదు కదా. ఉన్నది అనేటువంటిది బ్రహ్మ చైతన్యం, వస్తువులు మారుతూ పోతూ ఉంటాయండి, ఉన్నది అనేది మారదు కదా. అందుకని కనపడే ద్వైతం అది సత్యం కాదు, కనపడనటువంటి అద్వైతమైనటువంటి సత్యం పదార్థం ఆత్మ సద్రూపేణ అది విశుద్ధమైనటువంటిది. విశుద్ధం అంటే ఏమిటి, దాంట్లో అశుద్ధం ఉండదు. శుద్ధం అశుద్ధం అంటే ఏమిటండి అన్నారు, దేశకాల పరిచ్ఛేదమే అశుద్ధం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం, చిన్నదిగా ఉండడం పెద్దదిగా ఉండడం, ఒకటి పెద్దది ఒకటి చిన్నదని ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడమే అశుద్ధత. అశుద్ధత అంటే ఏమిటి, లిమిటేషన్ అని అర్థం. కానీ ఉన్నది అనే దాంట్లో ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయా, ఇక్కడ ఉన్నది అక్కడ లేదు అక్కడ ఉన్నది ఇక్కడ లేదు, పెద్దదిగా ఉన్నది చిన్నదిగా లేదు చిన్నదిగా ఉన్నది పెద్దదిగా లేదు, ఇదన్నీ లిమిటేషన్సే కదా. కానీ ఉన్నది అనే దాంట్లో ఏమన్నా లిమిటేషన్ ఉందండి, కొరత ఉంది అందులో, ఇవన్నీ బాధ కలిగిస్తాయి. ఈ క్లిప్ రంగు బాగుందండి అది బాగలేదు వచ్చింది సంసారం లోపలికి, ఈ కారు బాగుంది ఆ కారు బాగలేదు, మా పక్కింటి వాళ్ళ కారు బాగుంది మా కారు రంగు బాగలేదు వచ్చింది సంసారం. ఉన్నది అనే దాన్ని కనుక చూసుకుంటే సంసారం లేదు. ఆ వస్తువు వెనకాల వెళ్ళి మనం అది సత్యం అనుకుంటూ ఉంటే ఎప్పుడు ఒక లిమిటేషన్ ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక కొరత. కొరత లేని వాళ్ళు లేడు ప్రపంచంలో, శరీరంలో కానీ ఆస్తిలో కానీ వస్తువుల్లో కానీ మనం ఉపయోగించుకునే వాటిలో కానీ. పెన్నే కొన్నాం అనుకోండి 4 రోజులు కూడా కాలేదు, క్యాప్ విరిగిపోయింది అన్నాడు దుఃఖం. ఏమండి 90 రూపాయలు పెట్టి కొన్నానండి పెన్నన్నాడు వచ్చిందా దుఃఖం. ఏదో ఒకటి మన ఒక దుఃఖం చూడండి, ప్రతి వెంటాడుతూనే ఉంటుంది వెనకాల. శరీర బాధలు, ఈతి బాధలు, కుటుంబ బాధలు, ధన బాధలు అన్ని ఉంటూనే ఉంటాయి మనిషి. కనుక ఇవన్నీ ఇంటికి కారణం పరిచ్ఛిన్నత. కానీ విశుద్ధ ఆత్మలో ఇవి లేవు, దాన్ని చూడాలి మనం. ఎట్లాగైతే స్టేజీ మీద డాన్సర్లు వచ్చిపోతూ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు కరుణ రసం చూపించినప్పుడు మనం కరిగిపోతాం, రౌద్రం వచ్చినప్పుడు మనకు రౌద్రం వస్తుంది. కానీ లైట్ చూస్తూ ఉండండి, లైట్ లో మార్పు ఉండదు. చూసారా ఏ లైట్ ఉండడం వల్ల అవన్నీ మనం చూడగలుగుతున్నాము అది గమనించాలి మనం. అవన్నీ సహజం, అదంతా నాటకం. నాటకాన్ని నాటకంగా చూడండి, అదే విధంగా మనలో వస్తున్న ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా నాటకం. దాన్ని నాటకంగా చూడండి, దాంతో ఒకటైపోకండి. అవి ఉంటూనే ఉంటాయి, స్టేజ్ ఉన్నంతసేపు డ్రామాలు జరుగుతూనే ఉంటాయి, మనస్సున్నంతసేపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి, చైతన్యం వాటిని ప్రకాశింపజేస్తూనే ఉంటుంది. ఆ ప్రకాశింపజేసే చైతన్యాన్ని నేను అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనసు అన్న తర్వాత దిగులు చింత రాకుండా ఉండవు. ఏమంటే దిగులు చింత లేనటువంటి మనస్సు కావాలన్నాడు. ఒరే, మనస్సు అంటేనే దిగులు చింత. సుఖ దుఃఖాల కలయికే మనస్సు. సుఖ దుఃఖాలు లేనటువంటి మనస్సే లేదు ప్రపంచంలో. మనస్సు ఈజ్ ఈక్వల్ టు సుఖ దుఃఖం. ఏమంటే అప్పుడు సుఖ దుఃఖం లేని మనస్సే లేదా అన్నాడు. అరే, మనస్సు అంటేనే సుఖ దుఃఖం. సుఖ దుఃఖం లేని మనస్సు లేదని అడగకు. సుఖ దుఃఖం అంటేనే మనస్సు, మనస్సు అంటేనే సుఖ దుఃఖం. ఎక్కడ మనస్సు ఉంటే అక్కడ సుఖ దుఃఖం, ఎక్కడ సుఖ దుఃఖం వస్తున్నాయో అది మనస్సు. ఇంక మళ్ళీ అడగండి, ఇంకంతే వేదాంతం చెప్తుంది. దిస్ ఈజ్ ద లా. ఇదంతా ఎందుకండి అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క సుఖ దుఃఖాలను తను తెలియజేస్తూ ఉండేటటువంటి విశుద్ధ ఆత్మని తెలుసుకో, అది నీవని తెలుసుకో. మనసులో వచ్చేటటువంటి సుఖ దుఃఖాలతో కొట్టుకుపోవాకు. వర్షాలు వస్తే, వాగులు వస్తే కొట్టుకుపోతాయి చాలా. నీ మనస్సు అనేటటువంటి దాని ఉద్ధృతానికి ఈ ఆలోచనలో పడి నువ్వు కొట్టుకుపోవాకు. విశుద్ధ విజ్ఞాన, ఆ విజ్ఞానం కావాలి. ఏ జ్ఞానం? నేను విశుద్ధ ఆత్మననే జ్ఞానం కావాలి. విరోచన అంచిత విజ్ఞానం అంటే తత్వమసి మహావాక్యం ద్వారా అహం బ్రహ్మాస్మి. ఇది నామరూప ప్రపంచ జాలరేస్తుంది పక్కన. కనుక దోషం లేనటువంటి వస్తువు లేదండి ప్రపంచంలో. సరే, విజ్ఞానం అంటే సచ్చిదాత్మానుభవం అని అర్థం. విజ్ఞానం అంటే సచ్చిద ఆత్మానుభవం. ఎట్లా వస్తుందని? గురువు యొక్క మహావాక్యం వినడం ద్వారా, తత్వమసి మహావాక్యం వినడం ద్వారా. విరోచనం అంటే ఆలోచనం అని అర్థం. రలయో రవేధ, రకారం లకారంగా తీసుకోవాలి ఇక్కడ. విలోచనం ఆలోచనం, ఆలోచన. ఆసుక్తే ఆమృతే కాలం నయేత్ వేదాంత చింతయ. అంచిత అంటే ప్రాపిత, పొందడం. విశుద్ధ విజ్ఞానం వలన, అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వలన, ఆలోచన ద్వారా ఇతడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. ఈ అశేషమైనటువంటి విషయాలను గురించి ఆలోచించడం తగ్గిస్తాడు. పొద్దున్న లేచినప్పటి రాత్రి దాకా ఇంతకు ముందు ప్రపంచ విషయాలే ఆలోచించేవాడు. ఇప్పుడు వేదాంతానికి వచ్చిన తర్వాత కొంచెం 75% ఉన్నాయి, అవి 25% తగ్గినాయి. వేదాంతం క్లాస్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయిందనుకోండి, అవి 50% తగ్గిపోతాయి. 50% వేదాంత చింతలు. 3 సంవత్సరాలు అయిందనుకోండి, 4 సంవత్సరాలు, అవి 20% తగ్గిపోతాయి. 75 పోతుంది అనమాట. తర్వాత ఏమవుతుంది? అవన్నీ ఏముందండి అంటారు, తేలికగా తీసేసుకుంటారు. అంతకు ముందు అయితే మా అబ్బాయి ఎట్లన్నాడు, మా అమ్మాయి ఎట్లంది, మా కోడలండి, ఇప్పుడు మా కోడలండి. అప్పుడైతే కోడలు కోపంగా చెప్పేది, ఇప్పుడు ఇంటెన్సిటీ తగ్గింది. ఆ అమ్మాయి పాపం చాలా ఇగ్నరెంట్ అండి. ఆహా, ఎంత మార్పు! ఆ అత్తగారు ఈ అత్తగారిగా మారారు. ఏమిటయ్యా పుణ్యం అంటే? శాస్త్ర పుణ్యం. అందుకని మన శాస్త్రం అయితే పాపం ఎంతో మంది బతికిపోతారు. మన దాటికి తట్టుకోలేరు, లేకపోతే మన కోపాలకి మన తాపాలకి ఎంతో మందిని బాధ పెడతాం మనం. మన మమకారాలతో అహంకారాలతో అవతల వాళ్ళని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటాం. మనకు మనం బాధపడతాం, అవతల వాళ్ళని బాధ పెడతాం. శాస్త్రం అంటుంది అది వద్దు ఇది వద్దు, అసలు నువ్వు ఎందుకు శ్రమ పడతావు, ఈ అహంకారాన్ని మమకారాన్ని కాస్త తగ్గించుకో అంటుంది. వచ్చిన తర్వాత శాస్త్రానికి వచ్చిన తర్వాత అబ్బా ఇప్పుడు కాస్త ప్రశాంతం ఉందండి అన్నాడు. నేనేం చేశాను ప్రశాంతం రావడానికి? నేనేం చేయలేదే. ఆ వార్తలు అలా పనిచేస్తాయి మనసు మీద. మనసు పెట్టి విన్నవాడికి మనసు మీద పనిచేస్తాయండి. అందరికి పనిచేస్తాయా అండి? అందరికి పనిచేయవు. అంటే మందు వేసుకునేవాడికే కదండి రోగం పోతుంది. మందు అందరికి పనిచేస్తుందా అండి అన్నాడు.
అందరికంటే మందు తీసుకునేవాడికి లోపల కన్జ్యూమర్ కి పనిచేస్తుంది, కానీ మందు డబ్బాలు అక్కడ ఉందండి అల్మార్లో పెట్టించాలంటే పనిచేస్తుందా? పనిచేయదు కదా. గ్లాస్ లో వేసుకోవాలి, నీళ్లు పోయాలి, దాన్ని బాగా కడగబెట్టి తాగాలి, తాగిన తర్వాత మళ్ళీ ఉమ్మే కూడా బయటికి పనిచేస్తుంది. అదేవిధంగా శాస్త్రం కూడా అందరికి పనిచేయదు, అది రుచించాలి. బాగుంది వింటుంటే ఆనందంగా హల్వాలాగా వినాలి, హల్వా తింటుంటే ఎట్లా ఉంటారు అట్లా వినాలి, అలా వినేవాళ్ళకి పనిచేస్తుంది. సరే, విద్యాత్మ వృత్తి చరమేతి భణ్యతే. విద్యాత్మ వృత్తి, విద్య అంటే జ్ఞాన వృత్తి, అహం బ్రహ్మాస్మి ఇది వృత్తి విద్యాత్మ వృత్తి. విద్యాత్మ వృత్తి అంటే నేను బ్రహ్మస్వరూపాన్ని అనే వృత్తి, ఆలోచన. ఇంతకు ముందు ఉన్న ఆలోచనలన్నీ కూడా అబ్బాయి ఆలోచన, అమ్మాయి ఆలోచన ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని అనే ఆలోచన. విద్యాత్మ వృత్తి, ఈ ఆత్మవృత్తి వల్ల చరమా ఇది భణ్యత, ఇదే చివరి ఆలోచన. చివరి ఆలోచన అంటే ఏమిటి? అన్ని వృత్తుల కంటే కూడా చివరిగా ఉండేది ఇదే. ఆ వృత్తులన్నీ వస్తూ పోతూ ఉంటాయి, ఇది చరమ వృత్తి. అహం బ్రహ్మ అస్మి చివరి వృత్తి అన్నారు, అఖండాకార వృత్తి. ఏ వృత్తి వల్లదైతే అన్ని వృత్తులు ఉన్నాయో, అందుకని ఇది చివరి వృత్తి. లాస్ట్ చరమ అంటే చివరి వృత్తి. అహం బ్రహ్మ అస్మి, ఈ బ్రహ్మ మీదనే అన్ని వృత్తులు, అన్ని ఆలోచనలు పనిచేస్తూ ఉన్నాయి కదా. అది తెలుస్తుంది ఈ విషయం మనిషికి. వృత్తులతో పాటు కొట్టుకుపోకుండా ఈ వృత్తులన్నీ ఉండడానికి, ఈ ఆలోచనలన్నీ ఉండడానికి ఈ బ్రహ్మమునైన నేనే ఆధారం అనే వృత్తి, ఆ జ్ఞానం వచ్చి కొంచెం ముఖం ప్రకాశంగా ఉంటుంది. అది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.